अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् ఆది దంపతుల పాదపద్మాలకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఈ సాయం ప్రవచనాల్లోకి మళ్ళీ అడుగు పెడుతున్నాం. ఉజ్జయిని క్షేత్ర మహామహిమని తెలియచేసే విశేషాలు మనం వింటున్నాం. ఉజ్జయిని మహాకాళేశ్వరలింగ ఆవిర్భావం, ఈ క్షేత్రాన్ని పరిపాలించిన మహానుభావులు, వీళ్ళందరి గురించి తెలుసుకుంటేనే అసలు క్షేత్రం యొక్క విలువ ఏంటి ఏమిటో తెలుస్తుంది కనుక తద్వారా మనం తరిస్తాం. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే తీర్థము, క్షేత్రము, దైవము, ఈ మూడు ప్రసిద్ధికెక్కిన స్థలాలు అరుదుగా ఉంటాయి. కొన్ని చోట్ల చూడండి, దేవుడు ఉంటాడు కానీ నది ఉండదు. కొన్ని చోట్ల నది ఉంటుంది, దేవుడు ఉండడు. నది, దైవం రెండు ఉంటే క్షేత్రం అంత ప్రసిద్ధికెక్కదు. కానీ ఈ క్షేత్రము విక్రమార్కుడి వంటి మహారాజుల వల్ల ప్రసిద్ధికెక్కిన క్షేత్రం. తీర్థం క్షిప్రానది, దైవం మహాకాళేశ్వరుడు. ఇది సరిపోదా అన్నట్టుగా ఏకంగా అమ్మవారు మహాకాళి. కుజుడు పుట్టిన స్థలం, కాలభైరవుడు ఆవిర్భవించిన స్థలం, బేతాళుండి విక్రమార్కుడు వశం చేసుకున్న స్థలం, ఇన్ని విశేషములు ఒకే స్థానంలో ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం అంటే జీవితంలో ఉన్న దుఃఖాలన్నిటినీ తొలగించుకోవడం. మనకి జీవితం అన్నాక ఏదో ఒక దుఃఖం లేకుండా ఉంటుందా? సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఈ రెండూ తిరుగుతూనే ఉంటాయి. పూర్వం సైకిల్ చక్రానికి సైకిల్ చక్రం అని ఒకటి ఉండేదిలేండి, సైకిల్ తొక్కేవారు పూర్వం. దానికి ఆ ట్యూబ్కి గాలి పెట్టేది ఉంది, అది కింద నుంచి పైకి వస్తుంది, పైనుంచి కిందకి, అలా తిరుగుతూనే ఉంటుంది. సుఖదుఖాలు చక్రంలో ఆకులు తిరిగినట్టు తిరుగుతాయి. ఇవాళ సుఖం ఉందంటే ఎల్లకాలం సుఖమే ఉంటే ఇంక జీవితానికి విలువే ఉంది, మళ్ళీ ఇంకో రోజు దుఃఖం. అయ్యో ఈ దుఃఖంలోనే కుంగిపోతామేమో అనుకునే సమయానికి దుఃఖం తొలగించి మళ్ళీ సుఖం ఇస్తాడు. అందుకని సుఖదుఖములు నిరంతరం చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. చక్రవత్ పరివర్తంతే, చక్రము వలే తిరుగుతాయి సుమ అన్నారు. అందుకే జ్ఞాని వీటిని పట్టించుకోడు, సుఖమైనా దుఃఖమైనా రెండూ ఒకటే అనుకుంటాడు. ఒక్కొక్కప్పుడు అజ్ఞానం వల్ల మనకు దుఃఖం వస్తుంది, పోతుంది. మనం ఒకటి అనుకుంటాం, పైవాడు ఒకటి అనుకుంటాడు. పాపం ఓ మంచి తామర పువ్వు వికసించి ఉందిట, ఈ తామర పువ్వు మీద తుమ్మిద వాలింది తేనె తాగుదామని. ఆ తేనె తాగాలని ఆశ కొద్దీ, డబ్బు సంపాదన మీద ఆశతో ప్రపంచాన్ని మరిచిపోయి అందులోనే పడిపోయిన మనిషిలాగా ఆ తిండి మీద వ్యామోహంతో ఆ తామర పువ్వులోనే కూర్చుని తెగ తాగుతూ మత్తెక్కి నిద్రపోయింది. ఏదైనా ఎక్కువైతే మత్తు, మత్తు అంటే కేవలం మద్యపానం ఒకటే అనుకునే రుసుమి, డబ్బు సంపాదన మత్తు, కీర్తి పెద్ద మత్తు. ఆ కీర్తి వెనకాతలు పడి పొద్దు నుంచి సాయంకాలం దాకా కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రపంచం వెనకాతలు తిరిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజకీయం గొప్ప మత్తు, ఒకదాన్ని మించిన మత్తులు చాలా ఉన్నాయి. తిండి కూడా గొప్ప మత్తు. కొంతమందిగా చూడండి, పిండి మిల్లుకైనా విశ్రాంతి ఇస్తారు కానీ తిండి మిల్లుకి విశ్రాంతి ఉండదు. తిని 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 నిద్రపోతారన్నమాట. అలాగ ఈ తుమ్మెద తేనె తాగి తాగి మత్తెక్కి తామర పువ్వులో నిద్రపోయింది. ఇంతలో తామర పువ్వు ముడుచుకుపోయింది. సూర్యుడు అస్తమించగానే తామర పువ్వు ఏమవుతుంది? ముడుచుకుపోతుంది. సూర్యుడు ఉదయిస్తే వికసిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే ఇలా ముడుచుకుపోతుంది మొగ్గలాగా. పాపం తుమ్మెద అందులో ఇరుక్కుపోయింది. ఇంకది బెంగ పెట్టుకుని అనవసరంగా తేనె తాగడం అనే వ్యామోహంలో పడిపోయాను, లోభంలో పడిపోయాను రా దేవుడా, ఈ తామర పువ్వు మూసుకుపోయింది, ఎప్పుడు ఇందులోంచి బయటకు వస్తానా అని బాగా ఆలోచించిందిట. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజాతం ఇత్తం విచింతయతి పద్మగత ద్విరేపే హంత హంత నళినీం గజముజ్జహారా. క్రమంగా పాప అది ఏమనుకుంది, రాత్రిర్గమిష్యతి, రాత్రి గడిచిపోతుంది వెళ్ళిపోతుంది, సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం కాగానే సూర్యుడు రాగానే తామర పువ్వు వికసిస్తుంది. వికసించగానే తామర పువ్వులోంచి అప్పుడు మళ్ళీ తుర్రు నెగిరిపోవచ్చు. అది దాని ఆలోచన అనమాట. ఏదో పొరపాటున ఇందులోకి వచ్చాను, ఈ తామర పువ్వులో ఇరుక్కుపోయాను, బయటికి రావడానికి వేరే మార్గం లేదు. అయితేనే రాత్రి గడవకపోతుందా, సూర్యుడు ఉదయించకపోతాడా, తెల్లవారకపోతుందా, నా బ్రతుకు కూడా తెల్లవారకపోతుందా, అప్పుడు బయటకు వచ్చి హాయిగా తిరుగుతాను అనుకుంది పాపం. ఇంతలో ఏమైంది, ఇంకా కాసేపట్లో తెల్లవారుతుందనగా ఏనుగులు గుంపు వచ్చి పడింది అందులో. అందులో ఒక ఏనుగు తొండంతో పటుక్కున ఆ తామర పువ్వుని పీకి నేల మీదకి విసిరి కాలుతో ఒక్క తొక్కు తొక్కింది ఏనుగు. ఈ పక్క ఆయన క్యూలో నా కాలు తొక్కితేనే చచ్చినంత పని అయింది ఇప్పటిదాకా నాకు. ఇంకా ఏనుగు తొక్కితే ఏమవుతుందో ఆలోచించండి, దెబ్బకి పీనుగు అయిపోయింది అది. ఇది సృష్టి రహస్యం. మనం ఏమనుకుంటాం, ఏదో ఆలోచిస్తాం, ఈలోపు దీని బతుకు తెల్లారిపోయింది. తెల్లవారడం మాట కాదు. అందుకని ఇటువంటి కష్టములకి కాలస్వరూపం అని పేరు. ఈ కాలమును ఈ కష్టములను జాతకరీత్యా మనకి వచ్చే భయంకర దోషాలను తొలగించే స్థలం కనుక ఆయనున్న స్థలం మహాకాళేశ్వర స్థలం. మహాకాలుడు కాలకాల ఇతి ఖ్యాత అని శివపురాణంలో చెప్పారు. ఆయన్ని కాలకాలుడు, మృత్యువుకి మృత్యువు, మృత్యువుని ఎడంకాలతో తన్ని పడగొట్టేశాడు యమధర్మరాజుని. ఆయన తలుచుకుంటే మనకేం భయం అండి? అది తెలుసున్నవారు ఈ స్థలంలో ఉండి జపాలు తపాలు చేశారు. భర్తృహరి దగ్గర ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆయనకి వరాహమిహిరుడు అని కూడా పేరు. విక్రమార్కుడి ఆస్థానంలో నవరత్నాలనే పేరుతో కవులు ఉండేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఆరితేరినవారు. అందులో మిహిరుడు అనేవాడు చాలా గొప్ప జ్యోతిష్కుడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఇంకా తీరుతుంది, అయి తీరుతుంది. అయితే ఆయనకున్న పెద్ద బలహీనత ఏమిటంటే జాతకం చెప్పగలడు కానీ జాతకం నుంచి బయటపడే మార్గం చెప్పలేడు. కొందరు దరిద్రపునోళ్ళు ఉంటాయి, ఆ నోటితో శనే పలుకుతారు, అదే అయిపోతుంది. విక్రమార్కుడికి ఒక కొడుకు ఉండేవాడు మొదట్లో, తర్వాత చాలా మంది కొడుకులు పుట్టారు. ఈ కొడుకు పుట్టగానే ఈ వరాహ మిహిరుడు అనేవాడు, అసలు పేరు మిహిరుడే, ఈ మిహిరాచార్యుడు జాతక చక్రాన్ని చూసి, మహారాజా మీ కొడుక్కి 3 పుట్టినరోజులు దొరుకుతాయండి, 3వ పుట్టినరోజునాడు పంది గండంతో చచ్చిపోతాడండి అన్నాడు. రాజుగారి కంగారు వచ్చింది. ఎందుకంటే మిహిరుడు ఏమంటే అది అయిపోతుంది. 3వ పుట్టినరోజు పండుగ నాడు పంది గండంతో కొడుకు చచ్చిపోతాడంటే తండ్రి ఏమైపోతాడు? అయ్యా మహానుభావ, దీనికి ఏం మార్గం లేదంటే నేను చెప్పాను తిరుగులేదు అంతే అన్నాడు. పోనీ ఏమన్నా మార్గం చూడండి అంటే నా వల్ల కాదు అన్నాడు. ఇంతలో పక్కనున్న మిగతా జ్యోతిష్కులు పండితులు అన్నారు, వాడి మొహం వాడెంతండి, వాడు చెప్పినంత మాత్రం చేత అయిపోతుందా? అయినా రాజుగారి కొడుకు అంతఃపురంలో ఉంటాడు, పందేమో వీధుల్లో తిరుగుతుంది. ఇదేమన్నా విజయవాడ మున్సిపాలిటీయా పందులు తిరగడానికి? కాబట్టి అంతఃపురంలోకి పందులు ఎందుకు వస్తాయి? పందిని రానివ్వకుండా కట్టుదిట్టం చేస్తే వీడు బతుకుతాడు అన్నారు పండితులు. రాజుగారు వాళ్ళ మాట మీద నమ్మకంతో అంతఃపురంలో కాపలా పెట్టి పొరపాటున కూడా ఏ పంది నంది చివరికి దీపం కుంది కూడా లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. రెండు పుట్టినరోజులు జరిగాయి, మూడవ పుట్టినరోజు జరుగుతోంది పండుగ. ఆ రోజు అందరూ వచ్చారు, కానుకలు ఇచ్చారు. ఇంతలో ఏం జరిగింది, ఒక ఆయన పంది బొమ్మోటి ప్రజెంటేషన్ ఇచ్చాడు, చెక్కతో తయారు చేసిన పంది బొమ్మ. ఈ కుర్రాడు ఆ బొమ్మను ఆడుకుంటూ టక్కన గుండె మీద వేసుకున్నాడు, డామ్మని చచ్చిపోయాడు. అప్పుడు అర్థమైంది రాజుగారికి మాయదారి జాతకం అంటే ఇలా ఉంటుందని. పంది బొమ్మతో గండం వస్తుందని ఎవరన్నా, పంది గండం అంటే పంది బొమ్మను ఊహించరు ఎవడను, అందుకని పందులు రాకుండా చూశాడు, గండం ఏదో రూపంలో వచ్చింది. అప్పటి నుంచి మహానుభావుడు విక్రమార్కుడు గండము వస్తుందని చెప్పేవాడి వల్ల ఉపయోగం లేదు, అవసరమైతే గండమును తొలగించేవాడు కావాలి, అటువంటి వాడు ఎవరు అన్నారు. అప్పుడు భర్తృహరి ఒక అద్భుతమైన పండితుణ్ణి, ఆయన పేరు సాయంకనుడు అని పేరు, సాయంకనుడు అని పేరు కలిగిన ఒక మంత్రవేత్తని తన ఆస్థానంలో పెట్టాడు. ఆ తర్వాత విక్రమార్కుడికి చాలామంది కొడుకులు పుట్టారు, వాళ్ళు ఆ సాయంకనుడి యొక్క జపతపాల వల్ల సుఖంగా బతికారు. ఇక్కడ ఒక తమాషా జరిగింది. ఈ జపతపాలు చేయించి అందరికీ పిల్లల్ని నిలబెట్టి సాయంకనాచార్యులు వారికి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు జాతకం ఈయన చూశాడు. అందులో ఏమనుంది, ఈ కొడుకు దొంగ అవుతాడు, అందరి చేత చివాట్లు తింటాడు, వీడికి దొంగ బుద్ధి ఎక్కువగా ఉంటుంది, యావజ్జీవితం దొంగే. దాంతో ఈయనకి భయం వేసింది, ఇది ఎక్కడ గొడవరా, అందరి జాతకాలు చూస్తాననుకున్నాను, నా కొడుకు జాతకం ఇలా వస్తుందనుకోలేదు, ఏం చెయ్యాలని ఆలోచించి మంచి మంత్రవేత్త కనుక ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి భక్తితో ముట్టుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ పూట అక్కడికి తెల్లని శరీరము ధరించిన ఒక గురువు గారు వచ్చారు. ఎవరో చాలా తెల్లగా ఉన్నారు, చేతిలో వీణ ఉంది, ఈయన ఎప్పుడు చూసినట్టు లేదు అని సాయంకరాచార్యులు ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. నాకు ఈ మధ్యన కొంచెం మతిపోయినట్టుందండి, ఎందుకంటే నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడి జాతకం చూశాను, వాడి జాతకం ప్రకారం దొంగ అవుతాడు, రాజగురువు గారి కొడుకు దొంగ అంటే ఎంత తప్పది, నా కొడుకు దొంగ అవుతాడంటే తట్టుకోలేకపోతున్నాను, ఏదో రకంగా ఆ మార్గం చూపించండి నాకు అందులోంచి బయటపడడానికి, నా కొడుకు దొంగ అవ్వకూడదు, మంచివాడు అవ్వాలి, పిల్లలు పాడైపోతే ఏ తండ్రినే తల్లినో తట్టుకోగలరా, అసలు బతికేదే పిల్లల కోసం కదా, ఈ సృష్టి అంతా చిలుకలు పక్షులు కోతులు పందులు నందులు ఏవైనా తమ పిల్లల మీద వ్యామోహంతో బతుకుతాయి, పిల్లలకి ఏమీ లేనప్పుడు మన డబ్బు ఎందుకు, మన కీర్తి ఎందుకు, మన పదవులు ఎందుకు, మన జపం ఎందుకు, తపం ఎందుకు. అంచేత నాకు ఈ పలుకుబడి వద్దు, ఈ మంత్రం వద్దు, ఏమొద్దు, నా కొడుకు బాగుపడాలండి, ఈ కొడుకు జాతకం ఇలా ఉందనే బెంగ వల్ల నాకు కొంచెం బుర్ర పాడైపోయి ఎవరెవరో కూడా సరిగ్గా తెలియటం లేదు, చివరికి నా భార్యను కూడా గుర్తుపట్టలేకపోతున్నాను, అందుకే మీరెవరో సరిగ్గా తెలియటం లేదు, ఇందుకే తమరెవరండి అంటే ఆయన పక్కపక్కనవి, నారదోహం మహర్షి, నేను నారదుడు అనే మహర్షిని మహారాజా అన్నట్టు. మతిపోయింది దీనికి, వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు. నారద మహర్షి అంటే వీరండి, ఇంతకాలం పురాణాల్లో చెప్పాను చదివాను చెప్పాను కదా, బుర్ర పాడైపోయి మిమ్మల్ని గుర్తించలేదు, నా కొడుకును రక్షించండి అంటే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో ఉన్న నీకు నేను వేరే చెప్పాలా, ఇక్కడ కుజగ్రహం అనే గ్రహం ఉంది, ఆయనకి మంగళుడు అని పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి రోజు నీ కొడుకు జాతకానికి పరిహారంగా పూజ చెయ్యి, కుజుణ్ణి ఇక్కడ స్వయంగా తాకచ్చు, ఆయనకి మంగళనాథుడు అని పేరు, మంగళవారానికి అధిపతి, మంగళ శబ్దానికి కుజుడనే అర్థం, ఆయన పేరు మీదుగానే మనకి మంగళవారం వచ్చింది. దీని వెనకాతలు ఒక గొప్ప కథ ఉంది. పూర్వం దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టింది, అది అందరికీ తెలుసున్న కదే కదా, దక్షుడి కూతుళ్లలో ఆఖరి కూతురు సతీదేవి, 60 మంది కూతురులలో చిట్ట చివరి కూతురు సతీదేవుని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత శివుడితో వాదోపవాదాలు వచ్చాయి ఈయనకి, దాంతో శివుడి మీద ద్వేషంతో అరుద్రం యాగం కరోమి, నేను రుద్రుడు లేకుండా యజ్ఞం చేస్తాను అని ఒక యజ్ఞం చేశాడు. అక్కడితో పగ చల్లారలేదు, అల్లుడి మీద కోపం ఇంకా పెరిగిపోయింది, అందుకని మళ్ళీ రెండోసారి రుద్ర విరోధంతో యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసేటప్పుడు త్రిమూర్తుల్ని పిలవాలి, త్రిమూర్తులకి యజ్ఞంలో నెయ్యి వెయ్యాలి, త్రిమూర్తులు లేని యజ్ఞం ఏమిటండి అసలు, రుద్రాయ స్వాహ రుద్రాయ యదన్న మమ అని రుద్రుడికి అగ్నిహోత్రంలో నెయ్యి చెరువు వెయ్యాలి. అది వెయ్యకుండా రెండోసారి యజ్ఞం చేశాడు. ఈ రెండో యజ్ఞానికి అందరూ వెళ్ళారు. ఋషులు వెళ్ళారు, దేవతలు వెళ్ళారు, మానవులు వెళ్ళారు. సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారంతా తరలి వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళు తినగా ఉంటారు కదా. తిరుగు ప్రయాణంలో విమానాల్లో వెడుతూ వెడుతూ, అబ్బా ఏం యజ్ఞం చేశాడండి దక్షుడు, అబ్బబ్బో భలే ఉన్నాయి. కొందరు భోజనాలు పొగిడారు, పాయసం బాగుందండి, జీడిపప్పు బాగుందండి అని కొందరు పొగిడారు ఆయాసం వచ్చేదాకా. బట్టలు బాగున్నాయి, ఆడవాళ్ళకి నగలు బట్టలు ఇష్టం కనుక ఆడవాడు విమానంలో, ఇదిగో నాకు ఈ చీర పెట్టారు, నాకు ఈ గాజులు ఇచ్చారు, ఈ గొలుసు ఇచ్చారు, ఈ పులుసు ఇచ్చారు అని ఎవరికోళ్ళు పొగుడుకుంటూ పోతున్నారు. ఇది కైలాస పర్వతం మీద ఉన్న పార్వతీదేవి సతీదేవి వింది. ఆడవాళ్ళని ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంటే, అదేమిటమ్మా సతీ నీకు తెలియదా, మీ నాన్నగారు దక్షుడు అద్భుతంగా యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞంలో మా అందరికీ నగలు పెట్టాడు, నాణ్యాలు పెట్టాడు. ఏమి నగలు ఏమి నగలని పొగిడారు. ఈవిడికి మతిపోయి, మా నాన్నగారు యజ్ఞం చేస్తే నాకు తెలియపోవడం ఏమిటని శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి మీకు మామగారు మీద కోపం వచ్చిందా ఏమిటి, మా నాన్నగారు యజ్ఞం చేస్తే మనం ఎందుకు వెళ్ళలేదంటే, ఓసి పిచ్చిదానా నాకు మామగారి మీద ఎందుకు కోపం వస్తుంది, ఈ ప్రపంచంలో ఎవడి మీద కోపం లేనివాడిని కనుకే శివుడు అన్నారు, నేను వెర్రాణ్ణి, మీ నాన్నకే నా మీద కోపం వచ్చిందన్నాడు. అలా అంటారు, మా నాన్న దేవుడు అండి అంది, నీకు దేవుడే, నా బతుక్కి ఇలా అయిపోయింది అన్నాడు ఆయన. ఆవిడ ఒప్పుకోలేదు, మా నాన్నగారు మిమ్మల్ని యజ్ఞానికి రమ్మని పిలవలేదు అంటే నమ్మలేను, మీరు నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అంటే నన్ను పరీక్షిస్తున్నారా, అమాయకురాలనింది, అమ్మవారు అమాయకురాలట. అనగానే ఆయన అప్పుడు అన్నాడు, వెర్రిదానా కాదు, మీ నాన్నకి నా మీద కోపం, ఎందుకు కోపమో చెప్పంటావా, నిరహంకార నిరస్త పాప సుజనా నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై మనముల దందహ్యమానేంద్రియాతురులై ఒరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆహరితో బద్ధ విరోధముల్ దొడరు దైత్యశ్రేణి చందంబునన్. కొంతమంది అహంకారానికి దూరంగా జ్ఞానంతో ఎప్పుడూ పాపం చేయకుండా సుజనులై బతుకుతారు. నిరహంకారం, వాళ్ళకి అహంకారం ఉండదు. నిరస్త పాప అంటే అసలు పాపం చేయరు జీవితంలో, వాళ్ళకి సుజనులు మంచివారు అని పేరు. అప్పుడు జనమంతా మంచివాళ్ళని పొగట్టడం వల్ల వాళ్ళకి కీర్తి వచ్చిందిగా, ఈ కీర్తిని కోరుకున్నట్టు ఒకడు, వాడికి ఎంత పేరు ఎందుకు వచ్చింది, వాడిని అందరూ పొగిడేస్తున్నారు, వాడు మంచివాడు అంటున్నారు, వాడు జ్ఞాని అంటున్నాడు, వాడికి అహంకారం లేదంటున్నారు అని ఈ కీర్తి నాకెందుకు రావటం లేదని ఈ పక్కవాడికి కోపం వచ్చిందిట. అందరికీ ఒకే కీర్తి ఎలా వస్తుంది, రమ్మంటే రాదుగా. ఈతని కీర్తి వాడికి కావాలనిపించింది. కీర్తి పొందాలంటే శక్తి ఉండాలి, వాడి దగ్గర శక్తి లేదు. అందుకని ఏం చేశాడు, తన దగ్గర శక్తి లేదు కనుక వాడి మీద రోజు అభాండం అనమాట, వాడు దొంగాడు, వాడు పాపాత్ముడు, వాడు నీచుడు అని పక్కవాళ్ళందరి దగ్గర నేరాలు చెప్పడం మొదలెట్టాట. క్రమంగా ఇతని మీద దుష్ప్రచారం చేశాడు. ఇలాగ ఇతరులలో ఉన్న గొప్ప కీర్తిని మనం పొందాలని కోరుకుని ఆ కీర్తి పొందలేనప్పుడు వాళ్ళ మీద దుష్ప్రచారం చేసే మనుషులు ఎలాంటి వారో మీ నాన్న అలాంటివాడు. విష్ణువు మీద అనవసరంగా పగ వహించి రాక్షసులు ఆయనతో యుద్ధం చేయటం లేదా, అలాగే మీ నాన్న కూడా. అనగానే ఏమైనా సరే నేను ఆ యజ్ఞానికి వెడతాను అని యజ్ఞానికి శివుడికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ యజ్ఞంలో తండ్రి అవమానించాడు, మాట్లాడలేదు, దాంతో ఆవిడ తన శరీరాన్ని తగలబెట్టుకుని చచ్చిపోయింది ఆ యజ్ఞగుండంలో. సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టేసింది. దాంతో ఆగ్రహోదగ్గురుడైపోయాడు ఈశ్వరుడు. సతీదేవి లేని ఈ శరీరాన్ని నేను ఇంకా భరించలేను బాబోయ్ అని వికటాట్టహాసం చేశాడు, తాండవమాడాడు. ఒక్కసారి ఆయన విజృంభించి దంభోళి జలిపించిన ఇంద్రుడిలాగా ఆకాశం భూమి దద్దరిల్లిపోయేలాగా లేచిపోయాడు. ఆ నృత్యానికి సమస్త లోకాలు కంపించిపోయాయి. శివుడికి కోపం వస్తే తాండవం ఆడతాడు.
ఆ తాండవ నృత్యానికి మొత్తం లోకాలు దద్దరిల్లిపోయాయిట. అభ్రం లిహాదభ్ర విభ్రమభ్రభ్రమకృ నీల దీర్ఘ శరీరమరకరకచ కఠిన భీషణ కరాళ దంష్టలు విలుంగ ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాలజాజ్వల్యమాన కేశములు వెరయ క్రకచ కరాళ కఠిన దంష్ట్రలు విలుంగ వీర భద్రుడు దయించే మారట రుద్రుడగుచు అంటారు పోతలు గారు. ఒక్కసారి ఆయన వికటాట్టహాసం చేసి తాండవ నృత్యం ఆడి ఈ నెత్తి మీద ఉన్న జటాజోటాలలో ఒక జటాజోటం పీకి దాని నేల మీద ఢామ్ అని కొట్టాడు. కొట్టగానే ఆ జటాజోటంలోంచి నల్లని శరీరంతో వేయి చేతులతో రుద్రుడికి మారురుద్రుడా అన్నట్టుగా వీరభద్రుడు పుట్టాడు. ఆయన ఎలా ఉన్నాడు? 1000 తలకాయలు, 1000 చేతులు, 1000 చేతుల్లో వరసపెట్టు గండ్రగొడ్డలి, కత్తి, పరశువు, ధనుస్సు, కట్వాంగం అంటే మంచం కోడులంటే ఆయుధం, సోలం, అంకుశం, పాశం ఇలాంటి ఆయుధాలు ధరించాడు. మిడిగుడ్లు ఎర్రగా సూర్యగోళల్లా మెరిసిపోతున్నాయి. పెద్ద నడుముతో ఒళ్ళంతా విభూతి పూసుకుని పెద్ద పెద్ద కోరలు వెలిగిపోతూ ఉండగా వికటమైన ముఖంతో భీకరాకారంతో అరుస్తూ ఉంటే ఈ అరుపులతో లోకమంతా దద్దరిల్లిపోతూ ఉండగా నృత్యం చేసుకుంటూ పుట్టేశాడు. ఆకాశమే ఆయనకి జుట్టు. ఆ సమయంలో ఆకాశం ఏకంగా కేశంలో ఉందిట. ఆ జుట్టు కూడా ఎర్రగా వెలిగిపోతుంది. అలా పుట్టి వీరభద్రుడు మరొక రుద్రుడిలాగా రుద్రుడికి నమస్కరించి, తండ్రి నన్ను నువ్వు సృష్టించావు, నువ్వు ఏం చెబితే ఇది చేస్తాను, నన్నేం చెయ్యమంటావంటే పరమ దుర్మార్గుడు దక్షుడు మీ అమ్మ సతీదేవి మరణానికి మూలకారకుడయ్యాడు, ఆ దుర్మార్గుణ్ణి తక్షణం సంహరించు, వాడి యజ్ఞం నాశనం చేసేయి, అసలు ఆ యజ్ఞానికి వెళ్ళిన మొత్తం సదస్యులందరినీ చంపేయి అన్నాడు. దాంతో వెళ్ళిపోయాడు ఈయన ప్రమదగణాలను వెంట పెట్టుకుని. యజ్ఞం సర్వనాశనం చేసేసాడు. ఆ యజ్ఞం జరిగిన స్థలమే ద్రాక్షారామం అంటే, అది ద్రాక్షారామం అయిపోయింది. మన నోట్లో తిండి అంటే ఇష్టం కనుక ద్రాక్షారామాన్ని ద్రాక్షగా మార్చాం. దక్షుడి తోట యజ్ఞం చేసిన స్థలం అన్నమాట అది. అక్కడ జరిగిన యజ్ఞం అంతా పాడు చేసి పారేసి యజ్ఞగుండాల్లో మలమూత్రాలు విసర్జించి అక్కడ చేరిన వాళ్ళందరినీ సూర్యుడికి పళ్ళు పీకేశాడు, ఇంద్రుడికి నడుము విరగొట్టేశాడు. అప్పటి నుంచి ఇంద్రుడికి బ్యాక్ బోన్ లేకుండా పోతే మేక వెంట్రుకల్ని పీకి అందులో ఉన్న వెన్నుపూస ఆయనకి ఆపరేషన్ చేసి కట్టారు తెలిసిన తర్వాత. ఇప్పుడు ఇంద్రుడి వెన్నుపూస ఏంటనుకుంటున్నారు? మేక వెన్నుపూస, దాంతో బతుకుతున్నాడు ఇంద్రుడు. సూర్యుడికి పళ్ళు లేవు, యజమాని గారి దంతాలు అంటే మనం యజ్ఞం చేసినప్పుడు మన దంతములతో తింటాడు ఆయన. ఇలా ఒక్కొక్కడు నేను విరగ్గొట్టి పారేశాడు. ఇక మామూలు యుద్ధం కాదు, అదంతా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది అన్నమాట. విధ్వంసం సృష్టించేశాడు వీరభద్రుడు. ఆఖరణ దక్షుడి తల నరకాలనుకున్నాడు. అదేంటో విచిత్రం, గొడ్డలితో ఎంత నరికినా దక్షుడికి తల తెగల. అప్పుడు ఆకాశవాణి అంది, వీడు బాగా యజ్ఞాలు చేశాడు ఒకప్పుడు, యజ్ఞం చేయడం వల్ల వీడి శరీరం వజ్రంలా కఠినమైపోయింది, కాబట్టి కఠినముగా వజ్రములా మారిపోయిన వీడి తల నరకడం అంటే అంత తేలిక కాదు, నువ్వు పని చెయ్యి, యజ్ఞంలో పశువుని చంపినట్టు చంపేయి అనగానే యజ్ఞ పశువుని ఎలా చంపుతారో తెలుసా? ముక్కులు, ఓ మంత్రం చదివి ముక్కు మూసేస్తారు, ఓ మంత్రం చదివి చెవులు మూసేస్తారు, ఒక మంత్రం చదివి కళ్ళు మూసేస్తారు, అపానం, మూత్రద్వారం అన్నీ మూసి పీకిని గట్టిగా పట్టుకుంటారు, చచ్చిపోతుంది. అదనమాట యజ్ఞ పశు వధ. అప్పుడు లోపల ఉన్న వపని తీలుస్తారు. వీరభద్రుడికి 1000 చేతులు ఉండడం వల్ల లాభం, అన్నీ మూసేశాడు, మొత్తం నవరంధ్రాలు మూసి వాడి ప్రాణం తీసి ఆ తర్వాత తలకాయని యజ్ఞగుండంలో కాల్చి బూడిది చేశాడు. దేవతలంతా చావు దెబ్బలు తిని వీరభద్రుడి వల్ల శివుడి దగ్గరికి వెళ్ళి బతిమాలితే అప్పుడు మళ్ళీ జాలిపడి అందరికీ ఆరోగ్యం తిరిగిచ్చాడు ఈశ్వరుడు. దక్షుడికి తలకాయ కాలిపోయింది కనుక యజ్ఞగుండంలో గొర్రె తలకాయ పెట్టారు. అప్పటి నుంచి ఆయన బస్తముఖుడు మేషముఖుడు అయ్యాడు. మేషము అంటే గొర్రె, అజ అంటే మేక. కాబట్టి మేషరాశి అంటే అక్కడ పొరపాటున కూడా మేకను వెయ్యకూడదు, గొర్రెనే వెయ్యాలి. అయితే ఆ జాతకం చెప్పేవాడు గొర్రె తలకాయ అయ్యేవాడు అయ్యి ఉంటాడు, అందుకని అక్కడ మేక వేస్తాడు. అసలు రహస్యం అదనమాట, వాడికి బుర్ర లేకపోవటం వల్ల. మొత్తం మీద గొర్రె తలకాయ వచ్చింది వాడికి. శివుణ్ణి తిట్టిన వాడి బతుకు గొర్రె ఇక. కాబట్టి ఎప్పుడు ఈశ్వరనింద చెయ్యకూడదు, శివనింద మహాపాపం. ఇప్పుడు శివుడు సతీదేవి దూరం అయిపోయిందిగా, ఆ బాధతో హిమాలయ పర్వతాలకు వెళ్ళి కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు సతీ సతీ అంటూ. అమ్మవారు లేకపోతే అయ్యవారు ఏముంటాడు? ఇద్దరూ ఉండాల్సిందే. ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. 10,000 సంవత్సరాలలో తపస్సు చేశాక ఒక రోజున దేవతలంతా హరహర మహాదేవ రక్షించంటూ ప్రార్థించారు. ప్రార్థించగానే ఆయన హఠాత్తుగా సమాధిలోంచి కళ్ళు తెరిచి చూశాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని తపస్సు చేసిన ఆయన ఒక్కసారి కళ్ళు విప్పడంతో ఆయనకు నుదుటి చెమట పట్టింది. ఆ చెమట నేల మీద పడింది. నేల మీద పడుతూ ఉంటే వెంటనే భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి ఆ చెమటనిలా రెండు చేతులతో పట్టుకుని గుటుక్కుని మింగేసింది. వెంటనే గర్భం ధరించింది. వెంటనే కొడుకు పుట్టాడు. ఈ శివుడి నుదుటి నుంచి పుట్టిన చెమటని భూదేవి స్త్రీ రూపంతో మింగి గర్భం ధరించి పిల్లవాడి కన్నది. ఆ పిల్లవాడే కుజగ్రహం. ఆయన అన్నవాడు కుజుడంటే.